कर्मणि अकर्मा यः पश्येत् अकर्मणि च कर्मा यः सः बुद्धिमान् मनुष्येषु सः युक्तः कृत्स्न कर्म कृत् कर्मण्य कर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्न कर्म कृत् कर्मण्य कर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्न कर्म कृत् कर्मण्य कर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्न कर्म कृत् कर्मणि कर्मयंदु अकर्म कर्मराहित्यमनु यः एवडैते पश्येत् चूचुनो అకర్మణి కర్మరాహిత్యమునందు చ కూడా కర్మ ఫలాపేక్ష సహిత కర్మను యహ ఎవడైతే సహ అతడు బుద్ధిమాన్ తెలివిగలవాడు మనుష్యేషు మానవులయందు సహ అతడు యుక్త దివ్యస్థితిలోనున్నవాడు కృత్స్న కర్మ కృత్ అన్ని కర్మలయందు నియుక్తుడై ఉన్నప్పటికీ. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపక ఆచార్య. తాత్పర్యం కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను వాంచువాడు మనుషులలో బుద్ధిమంతుడైన వాడు. అట్టివాడు అన్ని రకముల కర్మలయందు నియుక్తుడైనను దివ్యస్థితి ఎందున్నవాడే అగును. భాష్యం కృష్ణ భక్తి భావన యందు కర్మనురించువాడు సహజముగా అన్ని కర్మబంధముల నుండి ముక్తుడైయుండు. కర్మలన్నీయును శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే వరణింపబడినందున అతడు కర్మ ప్రభావముచే సుఖ దుఃఖములకు లోనుకాడు. తత్కారణమున అతడు కృష్ణుని కొరకై అన్ని రకముల కర్మలయందు నియుక్తుడైనను మానవులలో అత్యంత బుద్ధిమంతుడుగా పరిగణింపబడును. అకర్మ అనగా కర్మ చేయకుండుట అని భావం. ఆత్మానుభవ మార్గములో కర్మఫలము అవరోధము కాకూడదని తలచి నిరాకారవాదులు భయముతో కామ్యకర్మల నుండి విరమింతురు. కాని భక్తుడు మాత్రము భగవానుని నిత్యదాసునిగా తన స్థితిని చక్కగా ఎరిగి సదా భక్తిపరమగు కర్మల యందు నియుక్తుడైయుండును. ప్రతిదీయు కేవలము కృష్ణుని కొరకే చేయబడును. కావున అతడు తన సేవాకార్యమునందు దివ్యానందమును అనుభవించును. ఇట్టి విధానమునందు నియుక్తులైన వారు నిష్కాములుగా తెలుపబడుదురు. శ్రీకృష్ణుని ఎడగల నిత్యదాస స్వభావము సర్వ విధములైన కర్మఫలముల నుండి మనుజుని ముక్తిని చేయగలదు.
విష్ణు పాదయ కృష్ణ ప్రతిష్టాయ పుత్రే శ్రీమతే భక్తివేదాంత స్వామి నమో. విష్ణు పాదయ కృష్ణ ప్రతిష్టాయ పుత్రే శ్రీమతే భక్తివేదాంత స్వామి నమస్తే. సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರ ಭಕ್ತವೃಂದ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడికి వచ్చేసినందుకు చాలా ధన్యవాదం మీ అందరికీ. మొట్టమొదటిగా ఈరోజు శ్లోకంలోకి వెళ్లబోయే ముందర ఈ కార్యక్రమం గురించి కొద్ది సమయం మాట్లాడదాం అనుకుంటున్నాను. మేము 2 సంవత్సరాలుగా ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈ విధంగా ఈరోజు ఎలా అయితే వచ్చారో జనం, ప్రతిరోజు ఇలా వస్తే చాలా ఆనందంగా దివ్యంగా మనం కృష్ణుని యొక్క నామ సంకీర్తన చేసుకోవచ్చు అనే ఉద్దేశం. కాబట్టి ఇటువంటి కనీసం సాధారణంగా రావడం లేదు కాబట్టి ఇటువంటి ఫెస్టివల్ అయినా అంటే పండుగ ఏర్పాటు చేస్తే కనీసం వస్తారేమో అనే ఉద్దేశం మీద ఈ విధంగా పండుగలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మేము ఇప్పటికి 2 సంవత్సరాలు దాటింది భీమవరం వచ్చి. కాబట్టి మేము కోరేది ఏమిటంటే మీరు ప్రతి వారం ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొండి. దానివల్ల మనం దివ్యమైన ఆనందాన్ని పొందగలం. ఇప్పటివరకు మీరు కీర్తనలో పాల్గొన్నారు, ఎలా ఉంది కీర్తన? చాలా బాగుంది కదా, చాలా ఆనందంగా, చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా. ఎందువల్లంటే అది చాలా దివ్యమైంది. కృష్ణుని యొక్క నామం అది మా యొక్క కోరిక అన్నమాట. కాబట్టి మీ అందరికీ కూడా మళ్ళీ ధన్యవాదాలు వచ్చినందుకు. మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం మేము. ఇంకా తర్వాత మన ప్రభుజీ కూడా చెప్తారు దీని గురించి. సో ఈరోజు శ్లోకం చూసినట్లయితే కర్మ గురించి మనం ఎన్నో వింటూ ఉంటాం. ప్రతిరోజు కర్మ గురించి భగవద్గీత తెలుసా అంటే తెలుసు నాకు. ఎవరి కర్మ వాళ్ళు చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలంటారు, లేదా వాడి యొక్క కర్మను అనుభవిస్తున్నాడని చెప్తుంటారు. కర్మ గురించి అందరూ చాలా బాగా తెలిసినట్టుగా మాట్లాడతారు. కొద్ది గొప్ప తెలుసు భారతీయులకి. ఎందువల్లంటే ఏమిటి వాళ్ళకి తెలిసిన కర్మ అంటే పాపం చేస్తే మనం దుఃఖాన్ని అనుభవిస్తాం, పుణ్యం చేస్తే సుఖం అనుభవిస్తాం అని తెలుసు. కానీ పాపం ఎంత, పాపం పుణ్యం ఎంత సూక్ష్మంగా ఉంటాయనేది తెలియదు మనకి. అందువల్ల మనం ఏమనుకుంటాం, ప్రతిరోజు మనం చేసే పనులన్నీ కూడా మంచివే, మనకి ఎటువంటి పాపం రాదని అనుకుంటూ ఉంటాం. కానీ పాపం ఎంత లోతుగా ఉంటుందంటే చాలా లోతుగా ఉంటుంది. అది ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అసలు ఏది కర్మ, దీని ముందర శ్లోకాల్లో వస్తుంది అనమాట. 3 విషయాలు చెప్తున్నాడు కృష్ణుడు. ఏమిటవి? కర్మ, అకర్మ, 3వది వికర్మ. కర్మ అంటే శాస్త్రబద్ధమైనవి. శాస్త్రంలో ఏదైతే అంటే మనం చేయదగిన పనులు ఉన్నాయో శాస్త్రంలో, వాటిని కర్మ అంటారు. అవి అనేక రకాల కర్మలు ఉన్నాయి. అంటే ఉదాహరణకి ఒక యజ్ఞయాగాదులు చేయడం, సంతానం కోసమో లేదా ధనం కోసమో లేదా ఏదో సమస్యలు తీర్చుకోవడం, అంటే మనకి మన జీవితంలో కొన్ని సమస్యలు తొలగించుకోవడం కోసం కొన్ని రకాల అర్చనలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా రకరకాల కర్మలు, కామ్య కర్మలు అంటారు. అంటే కొన్ని ఏదో కామ్యం అంటే కామం అంటే కోరిక, ఏదో ఒకదాన్ని కోరి మనం కర్మ చేస్తాం. అనేక రకాల యజ్ఞ యాగాదులు, అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం అనేక రకాల ఆలయాల్లో. మీ అందరికి తెలుసు కదా, వీటిని కర్మ అంటారు. 2వది వికర్మ. వికర్మ అంటే ఏదైతే శాస్త్రం చెబుతుందో చేయకూడని పనులు. శాస్త్రం ఏదైతే చేయొద్దని చెబుతుందో వాటిని చేస్తామో వాటిని వికర్మ అంటారు. శాస్త్రం ఏం చేయొద్దని చెబుతుంది? ఇతర జీవుల్ని హింసించొద్దు, మాంసం భక్షించరాదు, మద్యం సేవించరాదు, ఇతరుల్ని మోసం చేయరాదు, ఇటువంటి అనేకమైన వాటిని చెప్తుంది. అక్రమ సంబంధాలు కలిగి ఉండకూడదు, జూదం ఆడకూడదు, ఇటువంటివన్నీ చెప్తుంది. ఎవరైతే ఇవి చేస్తారో వాళ్ళు ఏమి చేసినట్లు, వాళ్ళు ఏం చేసినట్లు? వికర్మ. మొదటిది కర్మ, ఇది వికర్మ. వి అంటే శాస్త్రానికి వ్యతిరేకంగా చేయడం అనమాట. శాస్త్రం ఏదైతే వద్దంటుందో దాన్ని చేస్తారు, అది వికర్మ కిందకు వస్తుంది. దీనివల్ల ఏమొస్తుంది? పాపం వస్తుంది. మొదటి కర్మ చేయడం వలన పుణ్యం వస్తుంది, దీనివల్ల పాపం వస్తుంది. అర్థమవుతుందా?
మూడవది వచ్చేసి అకర్మ. కర్మ, వికర్మ, మూడవది అకర్మ. ఇది చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది కానీ మీరు అర్థం చేసుకోగలిగినట్లయితే పూర్తి భగవద్గీత కూడా అర్థం చేసుకున్నట్లే. ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు కూడా, ఎవరైతే ఏది చేస్తే మనం భౌతిక సంసారం నుండి బయటపడతాము, ఏది చేస్తే దివ్యమైన ఆనందాన్ని అనుభవించవచ్చు అనేది ఈ శ్లోకంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి అకర్మ అంటే ఈ రెండు ఉండవు అన్నమాట. అందులో ఏమిటి రెండు ఉండవు? ఇప్పటివరకు మనం రెండు చెప్పుకున్నాం. ఏమిటి? మొదటిది కర్మ, రెండోది వికర్మ. కర్మ వల్ల ఏమి లభిస్తుంది? పుణ్యం లభిస్తుంది. వికర్మ వలన పాపం. పుణ్యం పాపం రెండూ లేనిది ఇంకోటి ఉంది, అదే అకర్మ. ఆ అకర్మ అంటే ఏమిటి? ఏమిటంటే ఎవరైతే కృష్ణుడి కోసం, కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం పనులు చేస్తూ ఉంటారో దాన్ని అకర్మ అంటారు. దానివల్ల మీకు పాపం కానీ పుణ్యం కానీ రాదు. ఎప్పుడు పాపం కానీ పుణ్యం కానీ రాదు? ఎప్పుడైతే మన మనస్సులో, ఇప్పటివరకు మీరు ఉదాహరణకి కీర్తన చేశారు, మీరు ఎప్పుడైతే ఆ కీర్తన ఇదంతా మనం కృష్ణుడి యొక్క ఆనందం కోసం కీర్తన చేస్తున్నాం అనే భావనతో మీరు చేస్తే అది అకర్మైపోతుంది. దానివల్ల మీకు పాపం పుణ్యం ఉండదు. మరి మీలో చాలా మంది ఇది వినగానే బాధపడచ్చు మనం, అదేంటండి మాకు పుణ్యం రాదా, ఇక్కడికి వచ్చాము మరి మేము ఇంత కీర్తన చేసాము మాకు పుణ్యం రాకపోతే ఎలాగా అనుకుంటారు. కానీ ఇందులో రహస్యం ఏమిటంటే ఎవరైతే ఈ అకర్మ చేస్తారో వాళ్ళు ఈ భౌతిక సంసారం నుంచి బయటపడడానికి అంటే ప్రయాణం మొదలు పెట్టారన్నమాట. అర్థమవుతుందా? కృష్ణుని చేరుకోగలరు వాళ్ళు. ఎందువలన? కృష్ణుడి యొక్క ఆనందం కోసమే వాళ్ళు చేస్తున్నారు కనుక దాన్నే అకర్మ అంటారు. అర్థమవుతుందా? కాబట్టి మనిషి జీవితం యొక్క లక్ష్యం కూడా అందుకే అదే. కృష్ణుడు చెప్తున్నట్టు భగవద్గీతలు ఏమిటని మొత్తం సారాంశం, కృష్ణుడు భగవద్గీత యొక్క సారాంశం చివరి అధ్యాయంలో చెప్తున్నారు. ఎవరికైనా తెలుసా? ఇటువంటివి అనేకమైన ఇప్పుడు కర్మలు ఉన్నాయి. కర్మల్లో కూడా రకరకాలు ఉన్నాయి. కామ్య కర్మలు అనేక, అష్టాంగ యోగ, ధ్యాన యోగ, రకరకాల యోగాలు, ఇటువంటివన్నీ అనేకమైనవి ఉన్నాయి. కానీ ఇవన్నీ కాదు, నువ్వు చేయాల్సింది ఒకటి ఉందని కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్తున్నాడు చివరు. ఎవరైనా చెప్పగలరా? అదే భగవద్గీత యొక్క సారాంశం, అదే అకర్మ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. తెలుసు కదా, ఇది చాలా మందికి తెలుసు శ్లోకం. ఏమిటిది? అన్ని ధర్మాలని, ఇందులో రకరకాల ధర్మాలు, ఇప్పుడు స్త్రీ ధర్మం, పురుష ధర్మం, ఇవన్నీ కూడా రకరకాల కర్మలే భౌతిక సంసారం. ఇవన్నీ కూడా వదిలేసి మామేకం శరణం వ్రజ, ఎవరైతే నన్ను ఒక్కడనే శరణాగతి పొంది నా కోసం ఎవరైతే కర్మలు అనుసరిస్తారో, అర్థమవుతుందా, వాళ్ళకి ఏం జరుగుతుంది? మోక్షయిష్యామి మా శుచ, కృష్ణుడు చెప్తున్నాడు మోక్షం ఇస్తాను. మా శుచ అంటే అర్థం తెలుసా? భయపడవద్దు. చాలా మంది అనుకుంటారు అదేంటంటే మేము ఇప్పటివరకు చేస్తున్నవి అన్ని వదిలేసి కృష్ణుడికే శరణాగతి పొందినట్లయితే మరి మేము చేసేవి ఏమవుతుంది, మాకేమైనా అరిష్టం జరుగుతుందేమో, ఏమన్నా ఆటంకాలు ఏర్పడతాయేమో, వాళ్ళకి కోపం వస్తుందేమో మేము ఎవరైతే అర్చిస్తున్నామో వాళ్ళకి అని అనుకుంటారు. అందువల్ల కృష్ణుడు చెప్తున్నాడు భయపడవద్దు అని, మా శుచహ అని చెప్తున్నాడు. ఎందువలన? అదొక్కటే ఆ కర్మ. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నా తాత్పర్యంలో, ఎవరైతే కర్మలో అకర్మని, కర్మలో అకర్మని, అకర్మ యందు కర్మని ఎవరైతే చూస్తారో వాళ్ళు బుద్ధిమంతులు అని చెప్తున్నారు. మరి కర్మ యందు అకర్మని చూడడం అంటే ఏమిటి? కర్మ యందు అకర్మని చూడడం అంటే మనం ఒక భక్తుడు బాహ్యానికి చూసినట్లయితే అనేక పనులు చేస్తూ ఉంటాడు. అంటే ఉదాహరణకి కార్ డ్రైవింగ్ చేయడం, లేదా భక్తుడు కూడా పుస్తక వితరణ చేయడం, అనేక రకాల అంటే తినడం, సాధారణమైన వ్యక్తులు ఎలా చేస్తుంటారో అతను కూడా దుస్తులు వేసుకోవడం, అతను కూడా నిద్రించడం, ఇవన్నీ సాధారణమైన వ్యక్తులు ఎలా చేస్తున్నారో ఇతను కూడా అదే విధంగా చేస్తూ ఉంటాడు కర్మ. కానీ అది అంతా కూడా అతను కృష్ణుడి యొక్క ఆనందం కోసం చేస్తున్నాడు కనుక అతను కర్మ చేస్తున్నప్పటికీ అది అకర్మ. మొదట ఏమని చెప్పాను, అకర్మ అంటే ఏమిటని చెప్పాను? అకర్మ వల్ల ఏమొస్తుంది? పాపం కానీ పుణ్యం కానీ రాదు. అందువలన అతను చేసేది కర్మలైనప్పటికీ, బాహ్యానికి మనకు కనిపిస్తున్నప్పటికీ అతను చేసేది ఏంటి? అకర్మ నిజానికి. అదేవిధంగా అకర్మలో కర్మ ఎలా చూడొచ్చు అంటే, భగవంతుడి యొక్క భక్తి చేయడం అనేది భగవంతుడి ఆనందం కోసం మనం జపిస్తున్నాం, అదేవిధంగా భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తాం కదా, అదేవిధంగా కీర్తన చేస్తున్నాం, ఇవన్నీ కూడా అకర్మ. కానీ వీటిలో కర్మను ఎలా చూడొచ్చు? ఇందులో కూడా ఏదో ఒక క్రియ అనేది జరుగుతూ ఉంది, పనులు చేయడం అనేది జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అకర్మలో కూడా కర్మ ఉంది, కర్మలో కూడా అకర్మని చూసేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుద్ధిమంతులు అంటున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు? అట్టివాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైనను, అటువంటి వ్యక్తి అనేక కర్మల్లో నిమగ్నమైనను దివ్య స్థితి యందున్నవాడే అగును. ఎవరు ఈ విధంగా కృష్ణ చైతన్యులు ఎవరైతే ఉంటారో, కృష్ణుడి యొక్క ఆనందం కోసమే తన యొక్క పనులన్నీ చేస్తూ ఉంటారో, అతను దివ్యస్థితిలో ఉన్నవాడు. ఈ భౌతిక సంసారంలో మనలాగా ఇంద్రియ అంటే మన యొక్క వస్తువుల పట్ల ఆసక్తి కలిగి ఉన్నవాడు కాదు. బాహ్యానికి మనకు అలాగే కనిపిస్తూ ఉంటాడు, ఇతనికి కూడా ఆసక్తి ఉందేమో, ఇతనికి కూడా అనేక వస్తువులు కావాలేమో అని. ఉదాహరణకి ఎలా అంటే, భక్తులు పుస్తక విధానకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు బయట అందరూ, ఓ మీరు పుస్తకాలు అమ్ముకుంటున్నారంటే మీకు చాలా ధనం అవసరం అందువల్లనే వస్తున్నారు అని అనుకుంటారు. కానీ నిజానికి భక్తులకి ధనం అవసరం లేదు. ఎందువలన అంటే వాళ్ళ నుంచి ధనం అవసరం లేదు, భక్తులకి అవసరమే. అది కృష్ణుడు నేరుగా ఏర్పాటు చేయగలడు కావాలంటే. కానీ భక్తులు ఎందుకు ఈ విధంగా పుస్తక వితరణ ఇవన్నీ చేస్తున్నారంటే, జనాన్ని ఉద్ధరించడం కోసం, వాళ్ళకు కూడా ఈ జ్ఞానం తెలియాలి అని. కానీ బాహ్యానికి ఎలా అనిపిస్తుంది, వీళ్ళకి ఏదో ధనం అవసరం లేదా ఇంకేదో అవసరం కాబట్టి వాళ్ళకి ఏది గత్యంతరం లేక ఇది చేస్తున్నారేమో, లేదా ఈ విధంగా వస్తున్నారేమో, ఇంకేదో అనుకుంటారు. అవునా? సాధారణంగా అందరూ అదే అనుకుంటారు. ఏమిటి, మీకు చాలా మంది వెళ్తున్నప్పుడు మీకు ఉద్యోగం లేదా అందుకే ఈ పని చేస్తున్నారు అంటుంటారు భక్తులు. కానీ జనాన్ని ఉద్ధరించడం కోసం చేస్తారు భక్తులు. అర్థమవుతుంది? కాబట్టి ఎవరైతే ఈ అకర్మ చేస్తూ ఉంటారో వాళ్ళు దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఎందువల్లంటే వాళ్ళన్నీ కూడాను కృష్ణుడి ఆనందం కోసం చేస్తారు. మరి కర్మ వికర్మ రెండు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎవరి ఆనందం కోసం చేస్తారు? కర్మ వికర్మ ఈ రెండు ఎవరైనా చేస్తే వాళ్ళు ఎవరి ఆనందం కోసం చేస్తారు? ఎవరి కోసం రెండు చేస్తున్నారు? వాళ్ళ యొక్క ఆనందం కోసం చేస్తున్నారు. కాబట్టి అతనికి పుణ్యం వస్తుంది లేదా పాపం వస్తుంది. ఎవరైతే అకర్మ అంటే కృష్ణుడి ఆనందం కోసం చేస్తారో వాళ్ళకి పాపం పుణ్యం రెండూ లేవు. మరి కృష్ణుడి ఆనందం కోసం చేసే కార్యాలు ఏమిటి? జపం చేయడం, ఇప్పటివరకు మనం కీర్తన చేసాం. అదేవిధంగా మనం ఇంట్లో భగవంతుడి కోసం నైవేద్యం వండొచ్చు ఎవరైనా, అది కూడా అకర్మే అవుతుంది. లేదంటే మన కోసం ఎప్పుడైతే వండుకున్నామో అది బంధిస్తుంది. అందువల్లనే శాస్త్రంలో మనం చూసినట్లయితే ఇతనికి ఎన్నో జన్మల కోట్ల జన్మల పాపం నశిస్తుంది అని చెప్తారు. చూసారు ఎప్పుడైనా కొన్ని చోట్ల ఇది చదివితే మీకు ఇది నశిస్తుంది అది నశిస్తుంది అని రాస్తారు. ఎందువల్లంటే ఎప్పుడైతే మనం కృష్ణుడికి ఇవ్వకుండా ఏది తీసుకున్నా దానివల్ల పాపం వస్తుంది. కృష్ణుడు రెండవ అధ్యాయంలో చెప్తున్నాడు, యజ్ఞాశిష్టాశినో సంతో అంటే, ఈ యజ్ఞం అంటే విష్ణువు కోసం కాకుండా ఏదైతే ఉందో ఆహారం భుజించేది, అంటే విష్ణువుకు అర్పించకుండా భుజించే ఆహారం, అదంతా కూడా పాపాన్ని ఇస్తుంది. ఎందువలన అది దొంగతనం ఒక విధంగా చెప్పాలంటే. ఏ విధంగా, ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక పిల్లాడు ఉన్నాడు, తండ్రి ఒక 10 రూపాయలు ఇచ్చాడు అనుకోండి. అతను ఏం గుర్తుంచుకోవాలి? ఈ 10 రూపాయలు తండ్రి ద్వారా వచ్చింది అనేది గుర్తుంచుకోవాలి. అంతేగాని తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేసుకొని ఇది నాది 10 రూపాయలు అనే భావనలో ఉండకూడదు. మనం చేస్తుంది అదే. ఏమిటి, మనకి భగవంతుడు అనేక రకాల ఆహార పదార్థాలు ఇవన్నీ ఇచ్చాడు, కానీ మనం ఏం చేస్తున్నాం, మన యొక్క ఇంద్రియ భోగం కోసం వాటిని వండుకొని మనమే తింటున్నాం, కానీ భగవంతుడికి ఏమి వాటిని తిరిగి అర్పించడం లేదు. ఆ భావన కూడా మనలో లేదు ఇవన్నీ భగవంతుడు ఇచ్చాడని. ఎప్పుడైతే భగవంతుడు ఇచ్చాడనేది భావన ఉంటుందో దాన్ని తిరిగి భగవంతుడికి అర్పించాలి. అలానే కృష్ణుడు మొత్తం తినేస్తున్నాడు అంటే లేదు, కృష్ణుడు కేవలం చూడడం ద్వారా, కళ్ళ ద్వారా తినగలడు, కేవలం చూస్తే అది తినట్లేదు. అందుకే అది ప్రసాదంగా మనకి ఇస్తారు భగవంతు మందిరంలో. అర్థమవుతుందా? అదేవిధంగా మనం కూడా మన ఇంట్లో భగవంతుడికి నైవేద్యం అర్పించవచ్చు, ఇంకా జపం చేయవచ్చు, అదేవిధంగా భగవద్గీత భాగవతం ఇవన్నీ చదవడం, ఇవన్నీ కూడా అకర్మలు. ఎవరైతే ఈ అకర్మ చేస్తారో వాళ్ళు ఎటువంటి స్థితికి చేరుకుంటారు? దివ్యమైన స్థితికి. అంతేగాని దివ్యమైన స్థితికి చేరుకోవాలంటే ఈ రోజుల్లో అనేక మంది అనేక రకాల యోగాలు, ధ్యానాలు, రకరకాలైనవి ఉన్నాయి, కానీ కృష్ణుడు అయితే చెప్పడం లేదు. ఎవరు నాకు ప్రియులని చెప్తున్నారు? ఎవరైతే మన్మనాభో మద్భక్తో మధ్యాజీ మాం నమస్కృతు, ఎవరైతే ఈ పనులు నన్ను భక్తియుక్త సేవలో సేవిస్తూ ఉంటారో, నా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు. భక్తోసి మే ప్రియోసి అని అర్జునుడు చెప్తున్నాడు, నువ్వు నాకు చాలా ప్రియమైన. ఎందువలన? అర్జునుడు భక్తుడు కాబట్టి. అదేవిధంగా ఎవరైతే భక్తులైన వాళ్ళు అందరూ ఉన్నారో వాళ్ళు కృష్ణుడికి చాలా ప్రియమైన వాళ్ళు. మరి కృష్ణుడికి ప్రియమైన వాళ్ళు అవ్వాలంటే అకర్మ చేయాలి, అంటే కృష్ణుడి భక్తియుక్త సేవలో మనం నిమగ్నం అవ్వాలి. ఇది చాలా సులభం. అంతేగాని ఈరోజు చెప్తున్నట్టు ధ్యానం ఇవన్నీ కూడా ఈ యుగానికి పనికి వచ్చేవి కావు. ఎలాగా? అది కూడా శాస్త్రంలోనే ఉంది, కానీ ఎవరికి ఇవి తెలియకపోవడం వలన మనం ఏమనుకుంటున్నాం, ఈ ధ్యానమే మనం చేయవలసింది అనుకుంటున్నాం. పద్మపురాణంలో ఏమని చెప్పబడిందంటే, కృతవ్య ధ్యాయతో విష్ణు, కృతయుగంలో విష్ణువుని యధ్యాయతో విష్ణు, విష్ణువుని ధ్యానించడం. ఇక్కడ చూడండి చాలా జాగ్రత్త, విష్ణువుని ధ్యానించడం అని ఉంది. కానీ ఈ రోజుల్లో ధ్యానం అంటే రకరకాల ఏదో బిందువు మీద, ఒక బల్బు మీద, లేదా శూన్యంలోనే ధ్యానం చేయమని చెప్తున్నారు, కానీ ధ్యానం అంటే అది కాదు. కృతయుగంలో చేసేవాళ్ళు ఈ ధ్యానం, కలియుగంలో కాదు. ఎందువలన? వాళ్ళకి ఎన్నో లక్షల సంవత్సరాలు వాళ్ళు జీవించేవాళ్ళు, ధ్యానం కొన్ని కొన్ని వేల సంవత్సరాలు చేసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు. మనకు తెలుసు విశ్వామిత్రుడు ధ్యానం చేశాడు, తెలుసు కదా మీకు. విశ్వామిత్రుడు ధ్యానంలో నిమగ్నం అయితే ఏమిటి, మేనక వలన భంగం అవుతుంది, తెలుసు కదా మీకు. కానీ అంతటి వాడే ఎప్పుడో పూర్వ యుగాల్లోనే చేయడం వలన ధ్యానం నుంచి అంటే ధ్యానం భంగం అయిపోయింది. మరి కలియుగంలో మనం ఏ విధంగా ధ్యానం చేయగలం? కాబట్టి ఇవి ఇది సంభవం కాదు. అందువల్ల శాస్త్రం చెప్తుంది, కృతవ్య ధ్యాయతో విష్ణు, త్రేతాయాం యజతో మఖై. త్రేతాయుగంలో యజతో మఖై అంటే, యజ అంటే ఇక్కడ యజ్ఞం, త్రేతాయుగంలో యజ్ఞం. అందువల్లనే మనం చూసినట్లయితే రాముడి కాలంలో అనేక యజ్ఞాలు, అశ్వమేధ యాగం, అనేక యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు రాముడు. తను చేసి స్వయంగా చూపించాడు ఏ విధంగా జీవించాలి, ఒక మనిషిలాగా, ఒక చక్కని భర్తలాగా, ఒక చక్కని కొడుకులాగా ఎలా ఉండాలి, అన్ని చేసి చూపించాడు. అందువల్లనే రాముడిని మర్యాద పురుషోత్తముడు అంటాడు. త్రేతాయుగం మరి ద్వాపరే పరిచర్యాయాం. ద్వాపర యుగంలో పరిచర్య ద్వారా, పరిచర్య అంటే సేవ చేయడం. ఎవరికి సేవ చేయడం? అర్చ విగ్రహానికి, శ్రీమూర్తికి. శ్రీమూర్తి అంటే లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ, సీతారామ, ఈ విగ్రహాల్ని సేవించడం ద్వారా తిరిగి భగవంతుణ్ణి చేరుకోగలం. అది కూడా అప్పుడు అది అకర్మ. కలో తద్ హరికీర్తనం అంటే కలియుగంలో అది ఎలా సాధించవచ్చు మనం? హరికీర్తనం అంటే హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ మహామంత్రాన్ని జపించడం ద్వారా. ఇది ఎవరైనా ఎటువంటి స్థితిలో ఉన్నా, స్త్రీలైనా, పురుషులైనా, చిన్నపిల్లలైనా, ఆఖరికి జంతువులు విన్నా కూడా మన యొక్క మనం జపించడం ద్వారా అవి కూడా ఉద్ధరించబడతాయి. ఎందువలన? కృష్ణుడికి కృష్ణుడి యొక్క నామానికి తేడా లేదు. అందువల్లనే మనకి ఇంత ఆనందం ఎందుకు లభిస్తుందంటే, ఎప్పుడైతే మనం హరే కృష్ణ అని ఈ మహామంత్రం జపిస్తున్నామో అప్పుడు వెంటనే మనం కృష్ణుడి యొక్క సాంగత్యంలోకి వస్తున్నాము. అది మనకు తెలియడం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందుతామో అప్పుడు మనం అర్థం చేసుకోవడం కృష్ణుడు మనతో ఉన్నాడు అని. అప్పుడు మనం నేరుగా చూడగలం ముఖాముఖి కృష్ణుని. ఆ స్థితిలో మనం భగవంతుని చేరుకుంటాం. తిరిగి శరీరం వదిలేగానే మనం గోలోక వృందావనం వెళ్తాం. కాబట్టి కలియుగంలో అది హరినామ సంకీర్తన ద్వారా మనం చేయగలం. కాబట్టి ఇవన్నీ ఏంటి? అకర్మలు. ఇంకా మనకి శాస్త్రంలో చూసినట్లయితే చాలా మంది అడుగుతారు, నేను ఇప్పుడు మరి ఎందుకు అనుభవిస్తున్నానండి కష్టం, నేను ఎప్పుడు కూడా అన్ని మంచి పనులు చేస్తున్నాను, నాకు తెలిసి నేను ఎవరికి కూడా అపకారం చేయలేదు అని అంటారు. దీనికి ఒక చిన్న కథ ఉందన్నమాట శాస్త్రం, దాని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కర్మని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా కష్టం. మొదట్లో ఈ అధ్యాయం మొదట్లో కృష్ణుడు కూడా చెప్తాడు, ఈ కర్మ యొక్క అంటే కర్మ వచ్చే ఫలితాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం అని. దానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, మీ అందరికీ తెలుసు ధృతరాష్ట్రుడు తెలుసు కదా. ధృతరాష్ట్రుడు అంటే ఒక 50 జన్మల క్రితం ఒక పక్షిని చంపుతాడు అన్నమాట. ఎలా చంపుతాడు, ఒక పుల్లతోటి 2 గుడ్లని పొడి చేసి పక్షిని చంపుతాడు. పక్షికి పిల్లలుంటాయి, ఆ పిల్లల్ని కూడా మంట పెట్టి చంపేస్తాడు. అంతే 50 జన్మల క్రితం. ధృతరాష్ట్రుడికి అర్థమైంది ఏమిటి, కృష్ణుడు భగవంతుడని. అయితే ధృతరాష్ట్రుడు ఇలా చేయడం వలన కృష్ణుడు చెప్తాడనమాట, నువ్వు ఇలా చేయడం వలన నీకిప్పుడు గుడ్లు కళ్ళు లేవు, అదేవిధంగా నీ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరణించారు. మరి మీకు ఏమైనా సందేహం వచ్చిందా? సందేహం రావాలి, 50 జన్మల క్రితం కదా జరిగింది, మరి ఇప్పుడు ఎందుకు అనుభవిస్తున్నాడు ధృతరాష్ట్రుడు అటువంటి ఫలితాన్ని? ఎందుకు ఇప్పుడు అలా అనుభవిస్తున్నాడు ఫలితాన్ని? ఎందుకంటే కృష్ణుడు చెప్తాడు, ఇదే ప్రశ్న అడుగుతాడు ధృతరాష్ట్రుడు, నిజమే మరి నేను 50 జన్మల క్రితం చేసినట్లయితే నువ్వు భగవంతుడికి నీకు అన్ని తెలుసు, ఎందుకంటే భగవంతుడు కృష్ణుడు ఈశ్వర సర్వభూతానాం నిర్దేశోర్జున తిష్టతి అని కృష్ణుడు చెప్తున్నాడు. ఏమని, నేను ప్రతి ఒక్కళ్ళు హృదయంలో కూడా నేను ఉన్నాను అని చెప్తున్నాడు కృష్ణుడు భగవద్గీతలు. కాబట్టి ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, నువ్వు ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉండి అందరే చూస్తున్నావు కాబట్టి నేను 50 జన్మలు జరిగినాయి నాకు అని నువ్వు చెప్తున్నావు, మరి ఎందుకు 50 జన్మలు నేను 50 జన్మలు ఎత్తిన తర్వాత ఇప్పుడు అనుభవించాల్సి వచ్చింది, వెంటనే అప్పుడే అనుభవించేస్తే పోయేది కదా అంటున్నాడు. అయితే కృష్ణుడు చెప్తాడు, మరి 100 మంది సంతానాన్ని పొందాలంటే అంత తేలికైన విషయం కాదు, కాబట్టి 50 జన్మల్లో నువ్వు మళ్ళీ పుణ్యం చేయడానికి నీకు అవకాశం ఇవ్వబడింది, కాబట్టి 50 జన్మల్లో నువ్వు పుణ్యాన్ని కూడగట్టుకొని తిరిగి ఇప్పుడు 100 మంది సంతానాన్ని పొందావు అని చెప్తున్నాడు. కాబట్టి చూసారు ఎలా ఉండదు, మన యొక్క కర్మ మనం ఎన్నో కోట్ల జన్మలు పోయినాయి, వాటిలో మనం అనేక రకాల కర్మలు చేసాం. అవేమిటంటే, ఇప్పుడు చెట్టు విత్తనం వేయగానే వెంటనే పండు వచ్చేది, కొన్ని రోజులు పడుతుంది ఆ పండు రావాలంటే. అదేవిధంగా మనం చేసిన కర్మ కూడా అది ఫలించి దాని యొక్క ఫలాన్ని మనం అనుభవించాలంటే కొంత సమయం పడుతుంది. ఈలోపు మనం ఏదైతే మంచి పనులు చేస్తూ ఉన్నామో ఈ పని యొక్క ఫలితం వచ్చే జన్మలో మనం అనుభవిస్తాం. ఇప్పుడు ఏదైతే మంచి పని చేస్తున్నాం అంటే శాస్త్రబద్ధంగా పనులు చేస్తూ ఉంటారు, వాటి వలన వచ్చే పుణ్యాన్ని వాళ్ళు తర్వాత జన్మల్లో అనుభవిస్తారు, లేదా ఇదే జన్మలో కొంతకాలం తర్వాత అనుభవించవచ్చు. మళ్ళీ అదే చెప్తున్నా, ఏంటంటే ఇది ఎప్పుడు ఎలా అనుభవిస్తాము, ఎన్ని జన్మల క్రితం జరిగితే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందువల్లంటే మనం అనేక రకాల పనులు చేసాం, మంచి పనులు చేస్తూనే అకస్మాత్తుగా ఏం చేస్తాం, మన మనసులో ఏదో దురాలోచన వస్తుంది, దుష్టమైన కార్యం కూడా చేసేస్తూ ఉంటాం. ఎందువల్ల అనాది కర్మ ఫలం ఇదంతా కూడా, అనాది కాలం నుంచి కొన్ని కోట్ల జన్మల నుంచి ఉంది మనకి. కానీ ఎవరైతే ఈ హరినామం చేస్తారో వాళ్ళకి ఈ కర్మ అనేది దహించకపోతుంది. చేతో దర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం, ఇదే అగ్ని లాంటిది అనమాట ఇది, ఈ కర్మ అనేది మనల్ని దహించి వేస్తూ ఉంటుంది. ఈ యొక్క దావన భవమహాదావాగ్ని నిర్వాపణం దీన్ని తీసేస్తుంది హరినామం. చేతో దర్పణ మార్జనం అంటే చేతో దర్పణ మార్జనం అంటే మన హృదయం అనేది ఒక అర్థం లాంటిది, ఇప్పుడు మురికితో కూడుకొని ఉంది, అనేక రకాలైన పాపకృత్యాలు చేస్తున్నాం కనుక ఆ మురికిని ఎలా తీసేయచ్చు. నారదుల వాళ్ళు అడుగుతారు బ్రహ్మని, కలియుగంలో జనాలు మంద సుమంద మతయో మంద భాగ్యోగి ఉపద్రుత, పూర్వం శృతిధర అనేవాళ్ళు, శృతిధర అంటే తెలుసా మీకు, శృతిధర ఎవరికైనా తెలుసా, శృతిధర అంటే కేవలం శృతి అంటే వినడం, వినడం ద్వారా ధరిస్తారు దాన్ని, విని వెంటనే దాన్ని గుర్తుంచుకోగలరు పూర్వీకులు, అటువంటి గురు శిష్యులు ఉండేవాళ్ళు. మరి మనం మనకి 20 సార్లు చెప్పినా కూడా మనకు గుర్తుండదు. అందువల్లనే కలో మంద సుమంద మతయో మంద భాగ్యోగి ఉపద్రుత, వీళ్ళందరూ కూడా మందమతులు, వీళ్ళు ఎటువంటి అదృష్టవంతులు కూడా కారు. ఎందువలన, దానికి ఉదాహరణ ఏమిటి, మేము ఇక్కడికి 2 సంవత్సరాలుగా వచ్చిన ఎంతో మందిని పిలుస్తున్నాం, రండి భగవంతుడి నామం చేయండి, భగవంతుడి గురించి వినండి వినండి అని చెప్తున్నా కూడా వాళ్ళకి అదృష్టం లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, మాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది, ఇదైపోయినాక వస్తాం అదైపోయినాక వస్తాం తర్వాత చూద్దాం, లేదా ఇప్పుడే ఎందుకు మాకు అనుకుంటారు. కానీ నిజమైన ఆనందాన్ని ఎవరైతే పొందాలనుకుంటారో వాళ్ళు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క అకర్మలో అంటే భక్తియుక్త సేవలో నిమగ్నం అవుతారు. కాబట్టి బ్రహ్మ నారదుల వారికి చెప్తారు, కలియుగంలో ఉన్న జనులు హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యథ. కలియుగంలో ఉన్న జనులకి కేవలం హరినామం తప్ప హరినామం తప్ప హరినామం తప్ప వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదని 3 సార్లు నొక్కి చెప్పబడింది. కాబట్టి మనం అనేక సంప్రదాయాల్లో మనం శ్రీ సంప్రదాయం చూసినా వాళ్ళు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవ, ఇవన్నీ కూడా హరి యొక్క నామాలు, విష్ణు సహస్రనామాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అదేవిధంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ, అనేకమైనవి భగవంతుడి యొక్క నామాలు చేస్తూ ఉంటారు అన్నమాట. హరినామ ఎవరైతే ఈ హరినామాలు చేస్తూ ఉంటారో వాళ్ళే ఈ కలి కల్మషం నుంచి బయటపడి తిరిగి భగవంతుని చేరుకోగలరు. మరి మీరు అనొచ్చు ఏమిటని, మేము ఇక్కడ చెప్తున్నాం ఎప్పుడు జపం చేస్తూ ఉంటే, అదేవిధంగా ఎప్పుడు మనం కీర్తన చేస్తూ ఉంటే మాకు ఆహారం ఎలా వస్తుందండి కదా, మరి మా ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ వదిలేయమంటారా, వదిలేయమంటారా, వదిలేస్తారా, మరి వదిలేయకూడదు. ఎందుకని వదిలేయకూడదు, ఎందుకంటే మనం తినాలి కాబట్టి, మనం జీవనం గడపాలి కాబట్టి. కానీ దాన్ని కూడా అకర్మగా చేయొచ్చు. ఎలాగా, ఎలాగైతే ఉందో అంటే అలాంటి ఉగ్రకర్మలు చేయకూడదు, అంటే తీవ్రమైన ఉగ్రకర్మలు అంటే పాపంతో కూడిన పనులు, అంటే ఇతర జీవుల్ని హింసించడం, జీవుల్ని చంపడం, ఇటువంటి వృత్తి వ్యాపారాలు చేపట్టకూడదు. ఎవరైతే భక్తి చేయాలనుకుంటారో వాళ్ళు వాళ్ళు ఇతర పనులు ఏమైనా చేసుకోవచ్చు, అంటే విద్యని బోధించడం, రకరకాల పనులు ఉన్నాయి అనేకమైన వ్యాపారం ఇవన్నీ. వాటిని ఎలాగ చేయొచ్చు అంటే కృష్ణుడు చెప్తున్నాడు, యత్కరోసి యజ్జుహోసి తదాసి యత్ తత్పురుష్వ మదర్పణం. నువ్వు ఏది సాధిస్తావో, ఏది అర్పిస్తావో, ఏది నువ్వు స్వీకరించాలనుకుంటావో అటన్నిటిని కూడా నాకు అర్పించు, నాకు అర్పణ బుద్ధితో చెయ్యి అని. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటి, ఎందుకంటే మనం అన్ని చేసి నేను ఇప్పుడు అన్ని కూడా కృష్ణుడికి అర్పణ బుద్ధితో చేస్తున్నానండి అని మనకి వచ్చిన ఫలితాన్ని అంటే ధనాన్ని కానీ మనకున్న శక్తిని కానీ మన ఆనందం కోసం వాడుకోకూడదు, వచ్చిన ఫలితాన్ని కృష్ణుడికి ఇవ్వాలి. అది ఇక్కడ చెప్తుంది, కృష్ణుడికి అర్పించమంటున్నాడు. అంటే ఉదాహరణకి ఒకళ్ళు వ్యాపారం చేయడం ద్వారా ఎంతో ధనం వస్తుంది అనుకో, దానిలో తనకి అంటే తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సింది తన గురించుకొని ఏదైతే ఎక్కువ ధనం ఏదైతే ఉందో అది కృష్ణుడి యొక్క ఆనందం కోసం, కృష్ణుడి యొక్క భక్తి ప్రచారం చేయడం కోసం, అదేవిధంగా భక్తుల యొక్క ఆనందం కోసం, అదేవిధంగా మందిరం కట్టించడం కానీ భగవంతుడి యొక్క ఈ హరినామ సంకీర్తనం ఇంకా పెరగడానికి అనేక రకాల కార్యాల్లో ఆ ధనాన్ని వెచ్చించడం, లేదా మనకి కొంత సమయం ఉంది మన దగ్గర మనకి ఏమి పని లేదు అప్పుడు ఆ సమయంలో భగవంతుడి కోసం ఏదైనా భక్తుల కోసం ఏదైనా మన సేవలో పాల్గొనడం ఈ విధంగా చేయొచ్చు. కాబట్టి ఆ విధంగా మనం చేసే పనిని కూడా అకర్మగా మార్చొచ్చు. ఎప్పుడు, ఎప్పుడైతే వచ్చిన ఫలితాన్ని కృష్ణునికి అర్పిస్తాము, అదేవిధంగా మనం ఎంతో చదువుకోవచ్చు అంటే విద్యావంతులు అవ్వచ్చు, కానీ మనం ఏమని గుర్తించాలి, ఇదంతా ఏదైతే వచ్చిందో ఈ విద్య నాకు పిహెచ్డి కానీ ఎంఏ కానీ లేదా రకరకాలుగా మనకి అంటే కొంతమంది అనేక రంగాల్లో వాళ్ళు ప్రావీణ్యం సంపాదిస్తారు, ఇదంతా కూడా కృష్ణుడి యొక్క కృపగానే మనం భావించాలి, కృష్ణుడి ఇస్తేనే మనకి అవంతా కూడా వచ్చినాయి. కాబట్టి ఇదంతా కూడా కృష్ణుడికి అర్పణ భావంతోనే చేయాలి. అది కూడా ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా మన ఆనందం కోసం కాదు, మన పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, ఈ యొక్క శరీరాన్ని ఆత్మని సుఖంగా అంటే కనీసం అంటే ఈ భౌతిక సంసారంలో వీటిని శరీరం అనేది అవసరం, శరీరం లేకపోతే తిరిగి ఏం చేయలేము, శరీర పోషణ అనేది అవసరం, వాటి కోసం మాత్రమే చేయాలి. అంతేగాని మనకి ఎక్కువ ధనం ఉంటే సంఘంలో పేరు వస్తుందనో, ఎక్కువ మంది అనుచరులు ఉంటే పేరు వస్తుందనో వీటి కోసం చేయకూడదు. కాబట్టి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్లే ఆనందంగా ఉండగలరు, వాళ్లే బుద్ధిమంతులు. వాళ్ళు ఎవరో చాలా అరుదుగా ఉంటారు అటువంటి వాళ్ళు. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు ఇంకా ఏమిటని, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపద్యతే వాసుదేవ సర్వమిది సమహాత్మ సుదుర్లభ. మనం మేము ఎంతో మందిని కలుస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా భగవద్గీత వినడానికి రండి, హరినామ సంకీర్తనం చేయడానికి రండి అని, కానీ చాలా కొద్ది మంది మాత్రమే దీనిలో పాల్గొంటున్నారు. ఎందువల్లంటే ఎన్నో కోట్ల లక్షల జన్మల తర్వాత కానీ ఒక వ్యక్తి భగవంతుడు కృష్ణుడే అని అర్థం చేసుకునే స్థితికి రాలేడు. కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చారు, మరి మీరు సమయాన్ని ఇంకా వృధా చేయకుండా కనీసం ఇప్పుడైనా మనం మేల్కొని ఈ యొక్క కృష్ణ భక్తి సేవలో మనం పాల్గొన్నట్లయితే మనం కూడా అటువంటి దివ్యమైన ఆనందాన్ని పొందగలం, మనం కూడా మహాత్ములు అవ్వగలం. చాలా సులభం. మరి అటువంటి అదృష్టాన్ని మీరు పొందారు. ముఖ్యంగా చైతన్య మహాప్రభు ఉద్యమంలో ఎవరైతే వస్తారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందువల్ల ఈ యొక్క కృష్ణ ప్రేమ అనేది ప్రతి యుగంలో కూడా లేదు. ప్రతి యుగంలో కూడా కృష్ణుని ప్రేమను పొందడం అనేది చాలా అరుదు. అది చాలా సులభంగా హరినామ సంకీర్తనం చేయడం ద్వారా మనకి లభిస్తుంది. అందువల్ల ఈ అకర్మలో అత్యున్నతమైనది ఏమిటో తెలుసా? ఈ అకర్మ అంటే భక్తియుక్త సేవలో అత్యున్నతమైనది ఏమిటంటే, ఎవరైతే చైతన్య మహాప్రభు చెప్తున్నారు, జన్మ సార్థక కరి కరో పరోపకార్, అంటే జన్మని సార్థకం చేసుకుని కరో పరోపకార్ అంటే ఇతరులకు ఉపకారం చేయమని. ఏ విధంగా ఉపకారం చేయమని? అంటే మనం చెప్పుకున్నాం ఏమిటి, కర్మ వికర్మ ఉన్నాయి, ఆ రెండు కాదు చేయాల్సింది. కర్మ అంటే ఇతరులకి దానం చేయడం లేదా సేవ చేయడం రకరకాలకి, అంటే రోగాలు ఉన్నోళ్ళకు ఇంకేదో వస్తువులు ఇవ్వడం లేదా బట్టలు పంచడం ఇట్లాంటివి, వీటన్నిటి ద్వారా పుణ్యం వస్తుంది. ఇది కాదు కరో పరోపకారం అంటే. ఇక్కడ చెప్పేది చేతున్నాం ఏమిటి, కృష్ణుడు మనకి యజమాని, మనం కృష్ణుడు యొక్క దాసులం అనేది మనం తెలుసుకొని ఆ విధంగా మనం ప్రవర్తిస్తూ అంటే భక్తియుక్త సేవలో నిమగ్నం అవుతూ దాన్ని నలుగురికి ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని కృష్ణుడు చెప్తున్నాడు. నచ తస్మాత్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమా అని చెప్తున్నాడు. అటువంటి వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని చెప్తున్నాడు. అటువంటి వాళ్ళు ఎవరు? ప్రభుపాదుల వారు, శ్రీల ప్రభుపాదుల వారు మనకి అంటే 30 సంవత్సరాల క్రితం ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ భూమి మీద. ప్రపంచం అంతా కూడాను తిరిగి ప్రచారం చేశారు. కాబట్టి ఆ ప్రభుపాదుల వారి కృప వల్లనే మనకి ఇక్కడ అంటే ప్రస్తుతం ఇప్పుడు మనం భీమవరంలో ఉన్నాం. ఈ యొక్క మీ అందరికి కూడా అవకాశం ఉంది ఏమిటి, భగవంతుడి గురించి తెలుసుకునే అవకాశం. కాబట్టి దీన్ని దయచేసి వినియోగించుకోండి. అదేవిధంగా ఇంకా నలుగురికి దీన్ని తెలియజేసే విధంగా కూడా మీరు ప్రయత్నం చేయండి. మనకి ఏదైనా ఒక మందిరం లాంటిది ఏర్పాటు అయితే చాలా బాగుంటుంది భీమవరంలో ప్రజలందరూ కూడా. అది చాలా ఉన్నతమైనది. మనకి ఎంత సంపాదించినా, ఎంత ధనం ఉన్నా, ఎంత మన పుత్రులకో ఎవరికి ఇచ్చినా కూడా అవంతా కాలగర్భంలో కలిసిపోయేవి. కృష్ణుడు గుర్తుంచుకోడు వాటిని. ఎవరైతే కృష్ణుడి కోసం చేస్తారో ఏదైనా సరే అది చిన్నదైనా కావచ్చు. మీరు ఒకసారి హరే కృష్ణ నామం జపించినా కూడా అది కృష్ణుడు గుర్తుంచుకోండి. మిగతా చేసే పనులన్నీ కూడా అవి పాపం పుణ్యం వీటితో కూడుకున్నాయి. కాబట్టి వాళ్ళు చాలా అరుదు. సమహాత్మ సుదుర్లభ అని చెప్తున్నాడు. అటువంటి మహాత్ములు చాలా దుర్లభం. మరి ప్రభుపాదుల వారు ఏ విధంగా మహాత్ములు అంటే, అతని అంత ముసలి వయసులో 70 ఏళ్ల వయసులో ప్రపంచం మొత్తం 12 సంవత్సరాల్లో 14 సార్లు చుట్టూ తిరిగాడు. అంత చేస్తే మనం కనీసం దాన్ని తీసుకోవడానికి కూడా ఎటువంటి ఉత్సాహాన్ని కలిగిలేము. ఇంకా చాలామంది ఏం చెప్తుంటారంటే, అదేంటంటే మనం హిందువులు మతం వేరే వాళ్ళు అందరూ మన మతం వదిలేసి రకరకాలుగా వెళ్ళిపోతున్నారు. నిజానికి శాస్త్రంలో ఎక్కడ హిందూ అనే పదమే లేదు. దీన్ని సనాతన ధర్మం అంటారు. ప్రభుపాదుల వారు కూడా చెప్పారు, అంటే ప్రతి జీవికి సంబంధించింది. ప్రతి జీవి కూడా భగవంతుని ప్రేమించాలి, భగవంతుని సేవించాలి. భగవంతుడు ఎవరు? కృష్ణుడు. ఎందుకని కృష్ణుడు అంటే, కృష్ణ అంటే అందరిని ఆకర్షించేవాడు. అదే ప్రచారం చేశారు ప్రపంచం అంతా. కాబట్టి మీరు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుని నలుగురికి చెప్పినట్లయితే దానివల్ల ప్రయోజనం. అంతేగాని నేను హిందూ అనో లేదా ముస్లిం అనో క్రిస్టియన్ అనో ఇదనో అదనో ఒక ముద్ర వేసుకొని ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందువల్లంటే మనలో ఎటువంటి మంచి లక్షణాలు రావడం లేదు. మనం ఏ మతంలో ఉన్నా అటువంటిప్పుడు ఎవరు ఏ మతంలో ఉంటే ఏముంది మార్పు? కేవలం అతను ఒక మతంలో ఉంటే మనం ఇంకొక మతంలో ఉన్నాం, అదే మార్పు. అంతకంటే ఏం లేదు. వాడు ఎటువంటి పనులు చేస్తున్నాడో మనం కూడా అటువంటి పనులే చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే కృష్ణుడికి దాసులు అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తామో అప్పుడే నిజమైన ఆనందాన్ని మనం అనుభవించగలం. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు మనకిస్తున్న ఈ కృపని దయచేసి మీరందరూ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా నలుగురికి ఇది తెలిసే విధంగా మీరు కూడా ప్రచారం ఉద్యమంలో పాల్గొనండి. మొట్టమొదటి చేయవలసింది ఏమిటంటే మనం భగవంతుడి నామం చేయడం, సాధు సంగతి అంటే సత్సంగానికి అంటే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, ఇది మొట్టమొదటి మనం చేయవచ్చు. తర్వాత అన్ని ఆ సత్సంగం వల్ల అన్ని మనకి మెల్లగా తెలుస్తూ ఉంటాయి. హరే కృష్ణ.